ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాల్యమందున పలువురితో గూడి ఆటపాటలందు ఐక్యుడగును, ఎవ్వనంబలరినా అలరు వెల్తుని పోల్కి కామినీలోలుడై కాలుచుండు, అర్ధవయస్సున ఐహికంబున మునిగి ద్రవ్యమార్జించుటన్ దవిలియుండు, ముదిమి వచ్చినయంత మురహరి తలవక అది ఇది లేదని అలమటించు, వివిధ దుర్వ్యసనంబులు వీడలేక భక్తి మార్గంబు వెతుకు నాసక్తి లేక కర్మ పంకిలమునబడి క్రాలుచుండు, మట్టి కలుపును జన్మంబు మానవుండు. ఇది సత్యసాయి భగవానుడు అందించిన పద్యం. ఎంతో విలువైన ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాడు ఈనాటి మానవుడు. ప్రతి మనిషి భూమిపై జన్మించి తన నిజతత్వాన్ని గుర్తించడానికి బదులు ప్రపంచమనే మాయలో పడి కొట్టుకుపోతున్నాడు. ఒక గొర్రెల గుంపును కనుక గమనించినట్లయితే అందులో ప్రతి గొర్రె తల కిందికి పెట్టి కేవలం తన ముందు ఉన్న గొర్రెను మాత్రమే గమనిస్తూ అది ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరించి ముందున్నది ఎక్కడికి చేరితే అన్నీ అక్కడికే చేరుతాయి. ఇంకా చెప్పాలంటే ముందు ఉన్న గొర్రె అలా వెళ్తూ ఏ బావిలోనో పడి ప్రాణాలు విడిచిపెట్టినా కూడా మిగిలిన గొర్రెలన్నీ కూడా కనీసం అది కూడా గమనించకుండా ఆ బావిలో పడి వాటి ప్రాణాలను కూడా కోల్పోతాయి. నేటి మనిషి పుడుతున్నాడు. ప్రతి పిల్లవాడు స్కూల్లో చేరి చదువుకుంటున్నాడు కాబట్టి తాను స్కూల్లో చేరి ఏం చదువుతున్నాడో ఎందుకు చదువుతున్నాడో కూడా తెలియకుండా కేవలం మార్కుల కోసం పాకులాడుతాడు. తరువాత అందరూ డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగం కోసం తపిస్తాడు. ఇక ఉద్యోగం రావటంతో ఏదో సాధించిన వాడిలా తృప్తి పొంది ఈలోగా యవ్వన వయస్సు రావటం చేత అందరిలా తాను కూడా వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత పిల్లలు, ఆస్తులు, వాటిని పెంచి పోషించి కృషించి సంసారంలో మునిగి తేలేసరికి వృద్ధాప్యాన్ని చేరుకుంటాడు. ఇందాక స్వామి పద్యంలో విన్నట్లు అప్పటికీ భగవంతుణ్ణి తలవక గడిచిన జీవితాన్ని గురించి చింతిస్తూ ఈ అమూల్యమైన జీవితాన్ని ముగిస్తున్నాడు. ఇదంతా గమనిస్తుంటే నిజంగా పోల్చుకుంటే కనుక నేటి మనిషి పరిస్థితి ఆ గొర్రెలానే ఉంది. మరి ఆ గొర్రె అలా పడిపోతే అయ్యో పాపం మూగజీవి అంటారు. అదే పని మనిషి చేస్తే ఆమాత్రం బుద్ధి జ్ఞానం లేదా అని అంటాం. అవును, ఈ అనంతమైన జీవకోటిలో మానవ జన్మ ఉత్తమోత్తమమైనది. ఆ విషయాన్ని మనం ముందుగా గుర్తించి వర్తించాలి. బుద్ధి జ్ఞానం లేదా అనేవి తిట్లు కాదండి, కేవలం మనిషికి మాత్రమే ఉన్న గుణ సంపద. విచక్షణాశక్తి కలిగిన కేవలం ఈ మానవ జన్మలోనే ప్రతి జీవి తనను తాను తెలుసుకొని పరమాత్మని చేరుకోగలదు. అయితే ఈ కలియుగంలో మానవత విలువలను సైతం మరిచిపోయిన మానవుణ్ణి ఉద్ధరించడానికి, తీర్చిదిద్దడానికి ఆదిశంకరాచార్యుల నుండి స్వామి వివేకానందుని వరకు ఎందరో గురుమూర్తులు, ఆదర్శ పురుషులు ఈ భరతభూమిని పావనం చేశారు. వారి జీవితాన్ని అంతా మానవోద్ధరణకు దారపోశారు. అయితే స్కూల్లో పిల్లవాడు చెప్పినది సరిగ్గా నేర్చుకోకపోతే ఆ టీచర్ గారు వారి తల్లిదండ్రులకు వెళ్ళి కంప్లైంట్ చేసినట్లు వీరంతా ఆ దేవదేవుణ్ణి వేడుకున్నారో ఏమో. అమ్మలను గన్న అమ్మ, ఈ సృష్టినంతటినీ భరిస్తున్న తండ్రి, గురువులకు గురువు అయిన ఆ పరమాత్ముడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అవతారం దాల్చి తల్లి తండ్రి గురువుల ప్రేమతో ఈ జీవకోటిని అనుగ్రహించారు. మరి ఆ పరమ ప్రేమమూర్తి చంటి పిల్లవానికి గోరుముద్దలను అందించినట్లు ఈ మానవాళికి ఎన్నో బోధలను చేశారు. మరి ఈ మానవ జన్మ ఎత్తి అటువంటి ప్రేమను అనుభవించకపోతే అంతటి దురదృష్టం మరొకటి ఉండదు. అది కేవలం పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అనే అర్థాన్ని సార్థకం చేసినట్లవుతుంది. ఇక మనిషి జీవితంలో మూడు స్థాయిలలో ఉద్ధరింపబడటానికి అవకాశాలు కనిపిస్తాయి. ఒకటి, జన్మతః కొంత సంస్కారంతో పుడతాడు. తరువాత ఆ జీవి పుట్టిన కుటుంబ సంస్కారం ఆ వ్యక్తిపై ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక తను సమాజంలోకి వెళ్ళాక విద్యార్థిగా ఒక యువకుడిగా తాను ఏం నేర్చుకుంటాడు అనేది ఇంకో విషయం. అయితే జన్మతః వచ్చే సంస్కారం మన పూర్వజన్మలపై ఆధారపడి ఉంటుంది. అంటే దానితో మనం ప్రస్తుతం ఏమీ చేయలేము, వచ్చేదేదో వస్తుంది. తరువాత ఏ కుటుంబంలో పుడతామన్నది కూడా ఆ జీవి అదృష్టంతో ముడిపడి ఉంటుంది. కానీ యువత స్థాయికి చేరుకున్నాక తాను స్వతంత్రంగా ఆలోచిస్తున్నప్పుడు తనను తాను ఉద్ధరించుకునే అవకాశం మాత్రం మన చేతిలో ఉంటుంది. దానిని బట్టి మన జీవితంలో ఎటువంటి స్థాయికి చేరుకుంటాం అన్నది ఆధారపడి ఉంటుంది. ఇది ఎలా అంటే, స్వామి కాలం గురించి చెప్పినట్లు భూతకాలం గడిచిపోయినది, మన చేతిలో లేదు. రాబోయే భవిష్యత్ కాలం కూడా మన చేతిలో లేదు. వర్తమానంలో మాత్రం మనమనుకునేది చేయగలం. దీనితో పోలిస్తే ఈ జీవితంలో మనతో వచ్చిన లక్షణాలు, ఏ వ్యవస్థలో పుట్టి పెరిగామన్నది మన చేతిలో లేదు. ఆ తరువాత జీవితంలో ఏ స్థితికి చేరుతామన్నది మనకు తెలియదు. కనుక వర్తమానం లాంటి యువదశలోనే మనిషి తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఈ యువదశ గురించి, యువశక్తి సామర్థ్యాల గురించి ఎన్నో మార్లు నొక్కి వక్కానించారు. ఈ విషయంలో సాక్షాత్తు భగవంతుడు మానవ రూపంలో వచ్చి ఆదర్శాన్ని అందించి బోధించారు.
మంచితనమునందు మానవత్వమునందు మంచితనమునందు మానవత్వమునందు నీతియందును నిండు నిజమునందు ఆచరించి చెప్పు ఆచరించి చూపు ఆదర్శములనెల్లా ఆచరించి చూపు ఆదర్శములనెల్లా అతడే యూతు ఆమె యువతి ఆచరించి చూపు ఆదర్శములనెల్ల అతడే యూతు ఆమె యువతి కాదే ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ యువతీ యువకులపై ప్రత్యేకంగా యువత అనే కార్యక్రమాన్ని మీకు అందించబోతోంది.
సనాతన భావం,
సనూతన రూపం,
యువత
యువత. నేటి నుండి ప్రారంభమయ్యే మన ఈ కార్యక్రమం ప్రతివారం యువతకు సంబంధించిన పలు రకాల అంశాలపై వివిధ భాగాలను మీకు అందించనుంది. మన రేడియో సాయి తెలుగు బృందం నుండి యువత అను ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయిప్రసాద్. ఈనాటి మన మొట్టమొదటి భాగంలో యువదశ ప్రాముఖ్యతపై జరిగే చర్చా కార్యక్రమంలో మనతో పాటు మన రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ కూడా ఉన్నారు. సాయిరాం గణేష్.
సాయిరాం సాయిప్రసాద్.
ఇక ఈ కార్యక్రమంలో మొదటి అతిథిగా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, స్వామివారి చిరకాల భక్తులు, శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు మనతో ఉండటం విశేషం. వారితో జరిగే ఈ చర్చాగోష్ఠిలో యువదశ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి వారి మాటల్లో విందాం. సాయిరాం విఎస్ఆర్ మూర్తి గారు.
సాయిరాం సాయిప్రసాద్. సాయిరాం గణేష్.
సాయిరాం సార్.
పరమమహేశ్వర స్వరూపమైనటువంటి స్వామి నడయాడిన దివ్య ప్రాంగణంలో నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువతని ఉద్దేశించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అనుకోవటమే స్వామి సంకల్పంగా నేను భావన చేస్తూ, స్వామి 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామికి ప్రాంజలి ఘటిస్తూ ఈ ప్రపంచాన్ని సుమారు 90 సంవత్సరాలు పరమాద్భుతంగా నడిపించినటువంటి స్వామి ఆచరణ, స్వామి ఆలోచన, స్వామి భావన, స్వామి దర్శనం, స్వామి ప్రణాళిక, వీటన్నింటినీ మనం కాస్త స్థాళీపులాకన్యాయంగా విచారణ చేద్దాం. అవసరమైన చోట కాస్త విస్తృతంగా వెళదాం. ఎందుకంటే మానవ జీవితంలో యవ్వన దశ చాలా ప్రధానమైనటువంటిది. అంతేకాదు, ఇవాళ మీరు ఏ దేశం తీసుకోండి, అంటే నాగరికత వృద్ధి చెందినటువంటి దేశాలు గనక గమనించినట్లయితే 78% యువత ఉంది. అంటే ఈ సమాజానికి అది ఆలంబనం అవుతున్నది, ఆధారం అవుతున్నది. 78% ఉన్నటువంటి యువత తన నిజశక్తిని తాను గుర్తించలేకపోయినట్లయితే జాతి మనుగడకే ఒక ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ముందుగా అసలు యవ్వన దశ దానికి ఉన్నటువంటి లక్షణాలు కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్. కొంత ఒక సమర్థవంతమైనటువంటి శక్తి, శక్తి ఉన్నది కానీ అనుభవం లేదు.
అవును.
మిగిలిన 22% ఏదైతే ఉందో దాని దగ్గర పూర్ణ అనుభవం ఉంది కానీ శక్తి లేదు. చూశారా, ఇది ప్రతి మానవుడు తన జీవితంలో తాను ఎదుర్కొంటాడు. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దిశలుగా దశలుగా మన సనాతన ధర్మం మానవ జీవితాన్ని నిర్వచనం చేసింది. బాల్యమంతా తల్లి చాటున, తండ్రి చాటున గడిచిపోతుంది. యవ్వన ఆరంభ వేళ అంటే అడాలసెంట్ ఏజ్ అంటాం మనం. అక్కడికి వచ్చేప్పటికీ మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది సుమారుగా నడిమి వయస్సు దాకా 40 ఏళ్ల దాకా సాగుతుంది. ఇవాళ లెక్క ప్రకారం 50 ఏళ్ల దాకా సాగుతుంది. ఆ తర్వాత ఏర్పడేది వార్ధక్యం అనండి, ముసలితనం అనండి, ఇంకోటి అనండి, అది నెమ్మదిగా సూర్యుడు పడమటి వాకిటికి వెళ్తున్న లెక్క. ఈ దశలో ఈ 78% యూత్లో ఏమున్నది అంటే, ఇప్పుడే అనుకున్నట్లుగా అపారమైన శక్తి ఉంది, అపారమైనటువంటి యుక్తి ఉంది. మరి ఇది పాజిటివ్ అయినప్పుడు నెగటివ్ ఏమిటి ఆలోచిస్తే, ఓర్పు లేదు, కూర్పు లేదు, నేర్పు లేదు. ఈ మూడు గనక మనం యువత ఓర్పుని, కూర్పుని, అంటే ఓర్పు అంటే టాలరెన్స్, పేషెన్స్,
సహనం,
అలాగే కూర్పు ఓరియంటేషన్, ఓరియంటేషన్ ఆఫ్ థాట్, ఓరియంటేషన్ ఆఫ్ యాక్షన్, ఇది రెండోది. తర్వాత నేర్పు, ఏది చేసినా కర్మసుకౌశలం అన్నాడుగా భగవద్గీతలో కృష్ణుడు, ప్రజ్ఞతో చేయాలి, స్కిల్ఫుల్గా చేయాలి. ఈ మూడు గనక లేకపోతే అది నెగటివ్, ఉంటే అది పాజిటివ్, అంతే. తర్వాత మానవ జీవితాన్ని దశలు పక్కన పెట్టినట్లయితే మూడు ఆస్పెక్ట్స్ నడిపిస్తుంది. ఒకటి నమ్మకమే లేని స్థితి, అది మొదటి రోజులు. మధ్య వయస్సుకు వచ్చినప్పుడు నమ్మీ నమ్మని స్థితి, చివరి దశలో నమ్మకమే నడిపించే స్థితి. చూసారా, కాబట్టి ఈ మూడింటిని కూడా గమనించుకోవాలంటే నమ్మీ నమ్మని స్థితి ఎక్కడుంది, ఈ మధ్య వయస్సులో ఉంది. దేవుడు నాడు అంటాడు, మళ్ళీ రేపొద్దున లేడు అంటాడు, లేడు లేడు అంటూ యవ్వనం గడుస్తున్నా కానీ దేవుడే ఉన్నాడు అంటాడు. కానీ తెలుసుకోలేడు. కాబట్టి ఈవేళ ప్రపంచ పోకడలని సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే చాణక్య నీతిలో ఒక సూత్రం ఉంది. మనిషి యవ్వన ఆరంభ వేళ అంటే యూత్గా రూపాంతరీకరణం చెందుతున్నటువంటి వేళ యవ్వన దశలో అతని మానసికమైనటువంటి శక్తిని ప్రభావితం చేసే నాలుగు అంశాలు చెప్పాడు. ఒకటి జన్మ సంస్కారం, తనకు తానుగా తెచ్చుకున్నది, అది ఒక పాలు, 1/4. రెండవది తల్లిదండ్రుల నుంచి సంక్రమించేది. మూడవది తన సహచరుల నుంచి సంపాదించేది. నాలుగవది సమాజం నుంచి పొందేది. అంటే తల్లి తాను, తల్లి తండ్రి, తన సమాజము, ఇవన్నీ కూడా కలిపి ఒక వ్యక్తిగా రూపాంతరీకరణం చెందుతున్నాడు.
అంటే తన ఆలోచన విధానం ఈ నాలుగు కోణాల నుంచి ఎఫెక్ట్ అవుతాయి.
ఈ అంశాలు వాటిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నాలుగింట్లలో జాగ్రత్తగా ఉండాలి. మంచానికి నాలుగు కోళ్ళు, మూడున్నా పర్వాలేదు, లేదంటే మంచం కాదుగా, నాలుగు కావాలి. అందులో తల్లిదండ్రులు, గుడ్ పేరెంటింగ్, మనం ఏ రీతిన వెళ్తున్నాం, ఎట్లా వెళుతున్నాం. చాణక్యుడు అంటాడు, ట్రస్ట్ బట్ హ్యావ్ ఏ చెక్ అంటాడు. నమ్ము కానీ జాగ్రత్తగా అది ఎట్లా దారి ఎట్లా నడుస్తున్నాడో గమనించమంటాడు. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక మనం పదే పదే చెప్పుకున్నట్లుగా జన్మ సంస్కారంతో మనం వస్తాం. మనకు కొన్ని ట్రైట్స్ అండ్ టెండెన్సీస్ అంటాం. అవి మన వ్యక్తిత్వ నిర్మాణంలో అవి ప్రధాన భూమిక. మిగతావన్నీ తర్వాత ఎక్వైర్ చేసేవి. తల్లి తండ్రి బాగా చదువుకున్నవాళ్ళు, విశాల హృదయులు, ప్రేమస్వరూపులు, భగవంతుని యందు విశ్వాసం ఉన్నవాళ్ళు, సమాజం పోకడని గౌరవించేవాళ్ళు, మారుతున్న అవసరాలు పట్టి జీవితాన్ని గడిపేవాళ్ళు, జీవించేవాళ్ళు, విలువలను పాటించేవాళ్ళు, అటువంటి తల్లిదండ్రులు కనుకైతే యవ్వన దశలోకి వెళ్ళే లోగానే ఇతడు సగం వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాడు. తర్వాత యవ్వన ఆరంభ వేళే కాదు, చిన్నప్పుడే స్కూల్కి వెళ్తాడు. ప్రాథమిక విద్య నుంచి ప్రారంభమై 16-18 ఏళ్ళు వచ్చేప్పటికీ చదవటం, రాయటం, నేర్వటం, మాట్లాడటం అన్నీ నేర్చుకుంటాడు. మరి ఎవరు ప్రభావితం చేస్తున్నారంటే ఒక ఐడియల్ టీచర్, ఆదర్శవంతమైనటువంటి గురువు, లోక గురువు, మన పాఠం చెప్పే గురువు గారు. ఆయన టైంకి రావటం అంటే సమయపాలన, విజ్ఞత, విషయం మీద అధికారం, విజ్ఞాన భాండాగారంగా ఆయన మనకు కనిపించటం, క్లాస్ రూమ్లో ఎంత ఉదాత్తంగా ఉన్నాడో ఆయన క్లాసు బయట కూడా అంతకంటే ఉదాత్తంగా ఉన్నాడు, అది మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చూసారా? అలాగే ఇక నాలుగవది వచ్చినప్పుడు సమాజం. ఈ సమాజం అంటే అది నిజానికి మన స్నేహితుల యొక్క ఎక్స్టెన్షనే సమాజం. గడప లోపల మనం కూర్చున్న ప్రదేశం వరకు మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, మనము ఉంటాం. గడప దాటగానే నీ ఇంటితో కానీ నీ స్నేహితులతో కానీ సంబంధం నెమ్మదిగా తెగిపోతుంది. నువ్వేమవుతున్నావు, నువ్వు సమాజం అయిపోతున్నావు. కాబట్టి గడప లోపల ఎంత ఉదాత్తంగా ఉన్నావో, నువ్వు రేపు పొద్దున సమాజంలోకి వెళ్ళబోతున్నావు అన్నప్పుడు దీనికంటే ఒక పరమాద్భుతమైన స్థాయిలో వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. దానికి ఈ యవ్వన దశ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యసాయి భగవానుడు, మన స్వామి అవతారాన్ని గనక జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మోక్షం ఇవ్వటానికి వచ్చిన అవతారం కాదు, మ్యాన్ మేకింగ్ వ్యవహారం దాంట్లో ఉంది. అంటే మనిషిలో మిగతా గుణాలన్నీ పోగొట్టి ఒక బండరాయిని శిల్పంగా మలిచే దిశలో శిల్పి ఏం చేస్తాడు? అక్కరలేని పార్ట్స్ అన్నీ చెక్కి బయటపడేస్తాడు, కృష్ణుడో రాముడో బొమ్మ తయారు చేస్తాడు, చేసి ఇప్పుడు తీసుకెళ్ళండి అంటాడు. స్వామి విద్యా విధానంలో కానీ, స్వామి యవ్వన దశలో ఉన్న వారందరినీ ఒక కంట గమనిస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేయటంలో కానీ స్వామి స్పష్టంగా చేసింది ఇదే. దానివల్ల ఏమైంది? యవ్వనంలో చక్కగా తయారైన వ్యక్తులు మధ్య వయసుకు వచ్చేప్పటికీ జీవితం మనకేమిస్తుంది ఏమివ్వదు తేల్చేసుకున్నారు. జీవితాన్ని నడపటం గడపటం వదిలేశారు, జీవితాన్ని నెమ్మదిగా జీవించడం ప్రారంభించారు. జీవితాన్ని జీవించటం ప్రారంభించంటే ఎత్తు పల్లాలు ఉంటాయి, చీకటి వెలుగులు ఉంటాయి, జనన మరణాలుంటాయి, సుఖ దుఃఖాలుంటాయి, జయాపజయాలుంటాయి, మానవమానాలుంటాయి, ఆశాభంగాలుంటాయి, అన్నింటినీ సమదృష్టితో చూడగలిగిన ఒక స్థితి ఏర్పడుతుంది. అంటే ఈ స్థితి రావటానికి మళ్ళీ ఆధారం ఏమవుతున్నది? యవ్వన దశ. అయితే ఇవాళ మనం మాట్లాడుకుంటున్న దానికి కొద్దిగా మనం కొనసాగింపుగా ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. యవ్వన దశలో మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి. అడాలసెంట్ ఇన్నోసెన్స్ ఉంటుంది, సమాజం క్షమిస్తుంది, చిన్నవాడు కదా ఇంకా వ్యక్తి కాలేదు కదా అంటుంది. అడాలసెంట్ ఇగ్నరెన్స్ ఉంటుంది, సమాజం అర్థం చేసుకుంటుంది, ఏదో తెలిసి తెలియని వయస్సు అంటుంది. అడాలసెంట్ యారగెన్స్ ఉన్నదే వీడు పనికిరాడు అంటుంది. చూసారా, ఈ ఇన్నోసెన్స్ ఇగ్నరెన్స్ యారగెన్స్ అనే మూడింట్లలో ముందు మనం వదిలిపెట్టవలసిందేమిటి? యారగెన్స్. యారగెన్స్ ఉన్నదా ఇంటాలరెన్స్ పెరుగుతుంది, అసహనం ఉంటుంది, ఓర్పు ఉండదు. ఏ అంత వేగంగా అయిపోవాలి, అప్పటికప్పుడు అయిపోవాలి, అనుకున్నట్లు అయిపోవాలి. అనుకున్నట్లు జీవితం జరగదు, అనుకోకుండా జరిగే దాని పేరే జీవితం. కాబట్టి ఇవన్నీ యవ్వన దశలో గనక చక్కగా నేర్చుకోగలిగినట్లయితే దీని ప్రాముఖ్యత ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఇంకాస్త ముందుకు వెళ్ళి కొద్దిగా విచారణ చేసినట్లయితే మనకి పురాణగతమైనటువంటి ధార్మిక దేశం కాబట్టి రాముడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు. 8 ఏళ్ళు వచ్చేప్పటికి యోగ వాసిష్టం విన్నాడు. 12 ఏళ్ళు వచ్చేప్పటికి విశ్వామిత్రుడితో అడవులకు వెళ్ళాడు. 16 ఏళ్ళు వచ్చేప్పటికి అరణ్యాలకు వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేప్పటికి 30-32 ఏళ్ల వయస్సు, నడిమి వయస్సు నాటికి అయోధ్య చేరుకున్నాడు. అంటే శ్రీరాముడి యొక్క పరాక్రమం, శ్రీరాముడి యొక్క శక్తి, శ్రీరాముడి సుగుణం, శ్రీరామ సౌశీల్యం, శ్రీరాముడి యొక్క అనంత బాహుశక్తి, తర్వాత అట్లాగే దర్శనం, తన కర్తవ్య దీక్ష, ఇవన్నీ ఎప్పుడు బయటపడ్డాయి? యవ్వన దశలో బయటపడ్డాయి. తర్వాత 11,000 ఏళ్ళు పాలించని, అది ఎక్స్టెన్షన్, మనం అది మాట్లాడుకోవాలి. శ్రీకృష్ణుడిని తీసుకుందాం. శ్రీకృష్ణుడైతే మరీ చిన్న వయస్సు నుంచే, అసలు పాలు దాగే వయస్సు నుంచే పూతన సంహారంతో మొదలుపెట్టాడు. పెట్టి అది అట్లాగా 8-10 ఏళ్ల వయస్సు రాకుండానే మథురా నగరానికి వెళ్ళాడు. వెళ్ళి కంసవధతో ప్రారంభించాడు. అవతార కార్యక్రమం, సంహార క్రీడ, అది ఆయనకు ఆట ప్రారంభించాడు. అంటే ఏమర్థమవుతున్నది? ఆయన శక్తియుక్తులన్నీ, పరమేశ్వరుడైనా సరే మానవ దేహం తీసుకుని ఇక్కడికి వస్తే 16 ఏళ్లలోపే ప్రారంభించాలి. సరే, అంతెందుకు? మన స్వామి సంగతి చూద్దాం. 14 ఏళ్ళు వచ్చింది 1926గా, నవంబర్ 23 క్యాలెండర్ ఈవెంట్ ప్రకారం. 26 + 14 = 40, అదిగో ఇప్పుడు ఎక్కడే ఉన్నాం మనం. 1940 14 ఏళ్ళు వచ్చేప్పటికి నేను సాయిబాబాని అన్నారు. ఇదిగో నేను చేయబోయే పని అంతా ఇది అన్నారు. ఆ ప్రణాళిక ఏంటి? ఎలా తెలుసు? రేపేం జరగబోతున్నదో మనకు తెలియదే, ఇది అయిన తర్వాత ఇంకో 15 గంటలు ఏం జరగబోతుందో తెలియదే. అటువంటిది స్వామి తన కార్యక్రమాన్ని, తన అవతార రహస్యాన్ని, ప్రణాళికని, విశిష్టతని ఏ వయస్సులో బయటపెట్టారు? బాల్యం వీడి యవ్వనంలో అడుగుపెట్టే వేళ పరమాత్మ తనను తాను ఆవిష్కరించుకున్నారు. రాముడు, కృష్ణుడు, సత్యసాయి కంటే ఇంకా మనకి గొప్ప ఉదాహరణ ఏమైనా కావాలా? ఇవన్నీ భారతం చెబుతున్నది, భాగవతం చెబుతున్నది, రామాయణం చెబుతున్నది. సత్యసాయి సత్యం శివం సుందరమో వాహినో మన కళ్ళతో మనం చూసాం. కాబట్టి యవ్వనం మన భావి జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇది ఒకటి. యవ్వనం అనేది జీవితంలో వర్తమానం. బాల్యం యవ్వనంలోకి వచ్చిన వాడికి అది భూతకాలం. ముసలితనానికి వెళ్ళిన వాడికి ఇదే యవ్వనం భూతకాలం అవుతున్నది. మరి యవ్వనంలో ఉన్నవాడు ఏం చేయాలి? తాను యవ్వనంలోకి రాగానే అప్పటి వరకు తాను పరిశీలించిన, పరికించిన, చూసిన, అనుభవించిన అనేకమైనటువంటి విషయాలు మనస్సు మీద ముద్ర వేసి ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రుల ప్రవర్తన, తోటి సహ విద్యార్థుల ప్రవర్తన, త్యాగం, ఇవన్నీ మంచి మంచి గుణాలు. గురువులు ఈ లోకం చూసి ఒక రూపం తాలుస్తాడు. ఆ రూపం తాల్చినప్పుడు అతని దగ్గర ఏముంటుందంటే ఒక అద్భుతమైన నాలెడ్జ్ ఏర్పడుతుంది. ఆ నాలెడ్జ్లో నుంచి అప్పటిదాకా జరిగిన 14 ఏళ్ళు 15 ఏళ్ళు టైము స్ఫూర్తిని పొందుతాడు. నేను ఫలానా వారి వలె అవ్వాలి. మనం ఉన్నాం 12-13 ఏళ్ల వయసులో స్వామి దగ్గరకు వస్తే మన డ్రీమ్ ఏముంటుంది? స్వామి వలె జీవించాలి.
అంటే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకుంటాం
మనంతటా, మనం ఇలా ఉండాలి అని మనం ఊహ కల్పన చేసుకుంటాం. ఆ కల్పనకు అనుగుణంగా మన జీవిత విధానాన్ని నిర్ణాయకం చేసుకుంటాం. కాబట్టి ఈ యవ్వనానికి స్ఫూర్తి ఏదంటే బాల్యం. ఈ యవ్వనంలోకి రాగానే ఇక్కడ నుంచి మనం ఇక ఇది ఆచరణ, ఇది ఒక వేదిక, ఇది ప్రాక్టికల్ ఫీల్డ్. ఇందాక అనుకున్నాం నాలెడ్జ్ వచ్చేసిందని. కొంత పుస్తకాలనండి, వినండి, పెద్దవాళ్ళని చూడండి, వాళ్ళ ప్రవర్తన గమనించండి, కొంత ఏర్పడింది కదా. అక్కడికి వచ్చేప్పటికీ ఓ సామెత ఉంది కదా, విజ్డమ్ కమ్స్ బై బర్త్ బట్ నాలెడ్జ్ లింగర్స్ ఇన్ ద స్ట్రీట్స్. బయట నుంచి దాన్నే స్వామి ఏమన్నారు, గ్రంథరాజమగును ప్రత్యక్షలోకం. అది ప్రత్యక్షలోకాన్ని మించిన పుస్తకం లేదు, మిగతావన్నీ ఇన్పుట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కానీ జీవితాన్ని యథార్థంగా నిర్మాణం చేసుకోవాలి, తనకు, తన కుటుంబానికి, తన సమాజానికి, తన దేశానికి తాను ఒక అద్భుతమైనటువంటి సంపదగా మారాలి అంటే దానికి దశ మాత్రం యవ్వన దశ. అందుకని యువత ఇస్ క్రీమ్ ఆఫ్ ఎనీ సొసైటీ.
మరి ఈ దశ ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నట్లయితే సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది, సరైన విధానంలో మనం ఉపయోగించుకోకపోతే అది నెగిటివ్ డైరెక్షన్గా వెళ్తుందని మనం ఇప్పుడు సొసైటీలో బాగా గమనిస్తున్నాం.
అవును.
మరి సరిగ్గా వెళ్ళడానికి మనం చేయవలసిన తీసుకోవలసిన ఆ స్టెప్స్ ఏంటి, జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, అవి కొంచెం చెప్తారా?
తప్పకుండా. అసలు ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, మనం ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నామో అదే రేడియో సాయి ఇనాగరేషన్ రోజున స్వామి కొన్ని పాయింట్స్ చెప్పారు. మళ్ళీ కొత్తగా ఏం వెతుక్కోకర్లే, ఆయన చెప్పందంటే ఏం లేదు. ఏం చెప్పారు, విజన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి. స్వామి మాటలే, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంది నా దగ్గర కానీ ఎలా వాడుకోవాలో తెలీదు, స్కిల్ కావాలి. విజ్డమ్ ఉంది, జన్మతః నాకు తెలివితేటలు ఉన్నాయి కానీ ఎలా ఛానలైజ్ చేసుకోవాలో తెలియటలే. అలాగే స్కిల్లు, విజ్డమ్, నాలెడ్జ్, విజన్ వీటన్నింటిని మించి కావలసింది టాలరెన్స్, సహనం ఉండాలి. చూడండి, ఏ ఋతువు కానీ ఏ కాలం కానీ దాని నిర్దిష్టమైన నిర్ణీతమైన సమయంలోనే ఆ పువ్వు పండవుతుంది, ముందు కాయ అవుతుంది. కాయ పండు కావటానికి కొంత టైం ఉంది, ఆ పండు ఎండటానికి కొంత టైం ఉంది. మనకు పువ్వు పుట్టగానే ఎండిపోయిన కాయో పండిపోయిన కాయో కావాలంటే వస్తుందా? యవ్వనంలో నేను ధనవంతుని అయిపోవాలి, కోటీశ్వరుని అయిపోవాలి అంటే ప్రమాదం అంతా దాంట్లో నుంచి వచ్చింది. అంటే ఆలోచనలో ఉన్న అపరిపక్వతే ఈవేళ ఈ సమాజానికి పట్టిన రుగ్మత. కాబట్టి మన దగ్గర అన్నీ ఉన్నాయి, వాటిని సమన్వయం చేసుకోవాలి, వాటిని ఈక్వలైజ్ చేసుకోవాలి. అందుకే మూడు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈక్వానిమిటీ నేర్చుకోవాలి యువత, ఈక్వానిమిటీ, సర్వ సమభావం. ఇందులో ఎవరు గొప్పలేదు తక్కువ లేదు, మనం అందరితో పాటు పెరుగుతున్న వాళ్ళం కదా. ఒకటి ఈక్విలిబ్రియం ఉండాలి. జీవితంలో ఒక్కోసారి అడుగు తడబడుతుంది, పడిపోయినట్టు కాదు, దిద్దుకోవటానికి అవకాశం ఉందన్నమాట. ఆ ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్,
బ్యాలెన్స్.
మూడోది ఈక్వి పాయిజ్ ఉండాలి. దుఃఖం వచ్చింది తట్టుకోవాలి, నిలబడాలి. ఓ ఇది ఊరికే చిన్న మేఘంలాగా వచ్చింది అదే పోతుంది అనుకున్నావా, దుఃఖం తగ్గుతుంది. ఇది ఇంతేనేమో, ఇది పోదేమో, దీని నుంచి నాకు విముక్తి లేదేమో, దేవుడా నన్ను రక్షించంటే. ఆయన కూడా ఇందాక అనుకున్నాం కాలానికి లోబడే ఆయన కూడా పనిచేస్తాడు మనతో పాటే. కాబట్టి ఈక్విపాయిస్, ఈక్విలిబ్రియం, ఈక్వానిమిటీ, ఈ మూడు సమభావము, సమతుల్యత, సమస్థితి, ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో దెర్ ఇస్ నో ఫెయిల్యూర్.
అయితే ఆ యువత స్థాయిలో మీరు ఇప్పుడు చెప్పారు ఆలోచనలో పరిపక్వత, సమభావం, తర్వాత సమస్థితి ఇవన్నీ. ముందుగా నిజానికి మనం ఈ కాలంలో యువతను గమనిస్తే కనుక వారి ఆలోచనలో ఒక అర్థం ఉండదు. అంటే అది మీరు చెప్పిన ఆలోచనలో పరిపక్వత అన్న దాని కిందకి వస్తుంది. నిజానికి వాళ్ళు ఆలోచిస్తుంది కరెక్టా కాదా, దాన్ని ఒక పద్ధతిలో ఉండడానికి, అంటే ఆలోచన పరిపక్వత చెందడానికి మనిషి ఎలా ప్రయత్నం చేయాలి?
ఇప్పుడు సాయి ప్రసాద్, ఓల్డ్ ఆర్డర్ చేంజ్ ఎట్ ఈల్డింగ్ ప్లేస్ టు న్యూ. మన తాతల కాలం నాటి పరిస్థితులు ఇవాళ ఉండాలి అంటే ఉండవు, పరిస్థితులు మారినాయి. ప్రపంచం తనకు తెలియకుండానే ఒక వేగం మోడ్లో పెట్టుకుంది, స్పీడ్ పెరిగింది, స్పీడ్ ఆఫ్ థాట్ పెరిగింది, స్పీడ్ టు ఇంప్లిమెంట్ పెరిగింది. మరి దీంట్లో ఏం చేయాలి? విద్యార్థులు, మన సహచరులు మనతోనే ఉన్నారు, తల్లిదండ్రులు ఎలాగూ ఉన్నారు, ఇల్లు ఎలాగూ ఉంది, సమాజము, దేశం ఉండనే ఉంది. దాంట్లో అవి కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్, దాంట్లో ఏం మార్పులే. మరి ఇవాళ ఎందుకని ఇట్లా అవుతున్నది, స్పష్టత లేదు, ఏం చేస్తున్నామో తెలియదనటానికి కారణం ఈ నాలుగు వ్యవస్థల మీద ఆధారపడ్డటువంటి యువకుడికి రావలసిన ఇన్పుట్స్ రావటం లేదు. మా పిల్లవాడు తొందరగా ఏదో అయిపోవాలి, తొందరగా అందరినీ దాటుతూ వెళ్ళిపోవాలి అని తల్లిదండ్రుల ఆశ. అవునవును, నా ఫ్రెండ్ని దాటి నేను ముందుకెళ్ళిపోవాలి, వాడు నాకంటే ముందు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళాడు, నేను అసలు ఈ దేశం వదిలిపెట్టానంటే రానే రాను. ఇటువంటి విపరీత ధోరణుల వల్ల, భావాల వల్ల, మెటీరియలిజం మీద, ధనాపేక్ష, భౌతిక సుఖాల మీద ఒక స్పష్టత లేని కారణంగా డబ్బుంటే అన్నీ వస్తాయి అని. చూడండి, త్యాగరాజస్వామి వారు శాంతము లేక సౌఖ్యము లేదని పాట పాడాడు, కీర్తన చేశాడు. మనం ఏమంటున్నామంటే సౌఖ్యము లేక శాంతమే లేదు పొమ్మంటున్నాం. జస్ట్ రివర్స్ అయింది. సౌఖ్యం ఉండనివ్వండి, సౌఖ్యం ఆనందం కాదు కదా, సుఖం దాని పేరు, సుఖం వస్తువిస్తున్నది. కనుక ఇది రావాలి అంటే మానవతా విలువలతో కూడిన విద్యని గనక అభ్యసనం చేస్తే మనకు తెలియకుండానే మనం ఒక మంచి గురువులో పడతాం.
ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో విఎస్ఆర్ మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. వచ్చేవారం తరువాతి భాగాన్ని వింటారు. సాయిరాం.